ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತೇ ನಮಃ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟ ವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ಪುರುಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో 14 రోజులకు అడుగు పెట్టేసినప్పుడే మీకు చాలాసార్లు చెప్పాను, కార్తీక మాసం చాలా గొప్పదని, శివకేశవులు ఇద్దరికీ సమాన ప్రీతి కలిగించే మాసం అని చెప్పాను. గుణ రూప కర్మములు లేని పరమాత్ముడు గుణరూపములు కలిగినటువంటి వాడిగా సగుణుడిగా వచ్చి ఆ నిర్గుణత్వం నుంచి మరబోటి వారి కోసం ఒక దర్శనమిచ్చి సకల లోకాలలోనూ వ్యాపిస్తూ ఉండి కూడా ఈ కాలంలో భూమికి సన్నిహితంగా ఉంటాడు, భూలోకవాసులను ఎక్కువ అనుగ్రహిస్తాడు. ఒక శక్తి ఒక చోట కేంద్రీకరింపబడితే దానికి మాసము అని పేరు. మాస శబ్దానికి చాలా విచిత్ర అర్థాలు ఉన్నాయి. అలాగే శక్తి, శివకేశవుల శక్తి భూమి యందు కేంద్రీకరింపబడడం వల్ల కార్తీక మాసంలో భూలోకవాసులు పూర్వకాలంలో స్నాన దానాలు చేసుకునేవారు. ఈరోజు కూడా తెల్లవారుజామునే లేవండి, భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించండి. భక్తి శ్రద్ధలతో స్నానం చేయటం అంటే స్నానం చేస్తున్నటువంటి నీటి మీద మనకి భక్తి ఉండాలి, స్నానం మీద గౌరవం ఉండాలి, మాసం మీద గౌరవం ఉండాలి, అది మనం గ్రహించాలి. ఎందుకు వచ్చిందిరా బాబు అని బలవంతంగా శరీరం సహకరించకపోయినా నిద్ర మత్తులో ఉండి ఎప్పుడు వదిలిపోతుంది ఈ కార్తీక మాసం అని లోపల లోపల నిందించుకుంటూ చేసే స్నానం వల్ల ప్రయోజనం లేదట. అందుకని దాని మీద శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. నాస్తికుల్లాగా ప్రవర్తించకూడదు ఈ కాలంలో. పరమ పవిత్రమైనది ఈ మాసం, మా అదృష్టం వల్ల వచ్చింది. ఈ మాసం శారీరక తపస్సు చేస్తాను అనుకోవాలట. తపస్సులు చాలా ఉన్నాయని చెప్పారు కదా, అందులో శారీరక తపస్సు లేక కాయిక తపస్సు అని పిలువబడే తపస్సు చాలా గొప్పది. అనగా శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలన్నమాట. ఎంత కష్టపెడితే శరీరానికి అంత ఆరోగ్యం ఉంటుందండి. ఇవాళ శరీరాన్ని సుఖపెడుతున్నారు, దాంతో వాళ్ళు దుఃఖం పొందుతున్నారు. నడవడం లేదు, ఎక్కువగా వ్యాయామం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి గట్టిగా మాడితే 10 అడుగులు నడవడానికి కూడా మనుషులకి బద్ధకం పెరిగిపోయింది. ఆటోల మీద వెళ్ళిపోతున్నాం, కానీ పూర్వం అలా కాదే. ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కడో 1-2 మైళ్ళు దూరంలో ఉన్న గోదావరికో గంగానదికో నడిచి వెళ్ళేవారు. కాశీలో ఉన్నవాడు ఆ రేవుల్లో మెట్లన్నీ దిగేవారు, ఈత కొట్టేవారు, స్నానం చేసేవారు, మళ్ళీ తిరిగి వచ్చేవారు. తెల్లవారుజామున చలిలో స్నానం చేయటం వల్ల శరీరంలో ఉన్న నాడులన్నీ బాగా స్పందిస్తాయి, ఆరోగ్యంగా ఉంటారు. కార్తీక మాస స్నానాలు చేసిన వాళ్ళు అంత ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చూడండి. కాస్త కొంత తుమ్ములు వచ్చినా కూడా అవి ఆరోగ్యం తెస్తాయి కార్తీక మాసపు స్నానాలు. అదే మామూలు రోజుల్లో చేసే పిచ్చి పిచ్చి స్నానాలు అయితే అనారోగ్యం తెచ్చిపెడతాయి. కాబట్టి తప్పనిసరిగా భక్తితో శ్రద్ధతో లేచి తెల్లవారుజామున భగవన్నామస్మరణం చేసుకుంటూ సంకల్పం చెప్పుకొని స్నానం చేయండి. స్నానానంతరం యథాశక్తిగా శివార్చన చేసుకోండి, విష్ణువర్చన చేసుకోండి. ఈరోజు చేసే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం 1,00,000 జన్మల పాపాలు హరిస్తుంది. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు 14వ రోజున కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోండి. కుదరకపోతే కనీసం శివనామస్మరణములను భక్తి స్మరణతో చేసుకుంటూ, అంటే శివ, రుద్ర, మృడ, భవ ఇత్యాది నామములు తలుచుకుంటూ యథాశక్తిగా జలములతో అభిషేకం చేసుకోండి. ఇక బిల్వపత్రాలు కూడా సమర్పించండి. ఉపవాసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేసి సూర్యుడు అస్తమించాక నక్షత్రాలు దర్శనమిచ్చిన వేళ భగవన్నామస్మరణ పూర్వకంగా భక్తితో భోజనం చేయాలి. ఆలయాల్లో ప్రదక్షిణలు చేయండి. ఈ పూట తోటకూర, గోంగూర, బచ్చలికూర వంటి కూరగాయలు దానం చేయండి, శాకములు దానం చేయండి. పంచదార బెల్లం చాలా మంచిదట ఈ రోజుల్లో దానం చేయటం. పంచదార బెల్లం మంచిది కాదు, అక్కడ ఆ రెండింటిని దానం చేయటం మంచిదన్నమాట. ఒకప్పుడంటే పంచదార ఖండ చక్కెర అని పిలువబడేది. ఇంతెంత పెద్ద ముక్కల కింద ఉన్న పంచదార, అది కల్తీ లేని పంచదార. ఇప్పటి వల్ల ఫ్యాక్టరీలో తయారు చేయబడిన పంచదార కాదు. కాబట్టి ఆ రోజుల్లో పంచదార దానం చేసేవారు. ఇప్పుడు కలియుగంలో మామూలుగా ఫ్యాక్టరీలో తయారవుతున్నటువంటి పంచదారకు బదులుగా అయితే పటి బెల్లం దానం చేయండి, లేదా బెల్లం దానం చేయండి. గుడదానం చాలా మంచిదట. నువ్వులు లేదా నువ్వు పప్పు ఇవి కూడా దానం చేయండి. దీనివల్ల పౌరుషం పెరుగుతుంది, పురుషశక్తి పెరుగుతుంది. పురుషకారము అనగా పురుషుడు పనిచేయడానికి మనకు వచ్చే శక్తి అనమాట. అటువంటి శక్తిని బాగా పెంచుతాయి ఈ దానాలు. ఈ పూట చిమ్మిరి అనే పేరుతోటి ఒక ఉండ తయారు చేయండి. బెల్లము నువ్వు పప్పు కలిపి బాగా మెత్తగా నూరితే వచ్చేటటువంటి దాన్ని చిమ్మిరి అంటారు. ఆ ముద్దని శివుడికి లేక సుబ్రహ్మణ్య స్వామి వారికి నివేదన చేసి దాన్ని మీరు కూడా ఎంత ప్రసాదంగా తీసుకోండి, దానివల్ల వచ్చే లాభం ఇక అంత ఎంత కాదు. అద్భుతమైన దివ్యశక్తి వస్తుంది. ఈ కార్తీక మాసంలో సహజంగానే ఉల్లిపాయ తినకూడదు, ఎంగిలి తినకూడదు, మాంసం మద్యం నిషేధం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ కాలంలో వృషోత్సర్జనము లేక వృషోత్సర్గం అనే పేరుతో ఆవు ఒత్తును అచ్చుపోసి వదిలేవారు. అసలు వ్యవసాయానికి పనికొచ్చేవే ఆవులు ఆవోతులు. ఎద్దులు పొలాలు దున్నడానికి పనికొచ్చేవి. ఎడ్ల బళ్ళ మీద ఎన్నో సామాన్లు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి కానీ పూర్వం వాటినే తీసుకెళ్లేవారు. అసలు నిజానికి ఇప్పటికి కూడా ఈ యంత్రాల మీద ఆధారపడకుండా ఎడ్ల బళ్ళ మీద ఆధారపడితే ఎంత లేకపోతే వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఎద్దులు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ మిషన్లు వచ్చాయి, చకచక పని అవుతుంది, కానీ గడ్డి పనికొస్తుందా సరిగ్గా? ఈ మిషన్లతో కోసినటువంటి ఒడ్లు ఆరోగ్యంగా ఉండటం లేదట. అందువల్ల కొంతైనా ఎద్దుల చేత పొలం దున్నించడం, అంతా కాకపోయినా ఎద్దులు గుళ్ళు కొంత పనికి వాడండి. వాడితే ఆరోగ్యం పెరుగుతుంది, దానివల్ల వచ్చే లాభం మీకు తెలుసు. ఎద్దు పేడ ఆవు పేడ ఇవి ఎంత ఎరువండి. ఎద్దుంటేనే ఆవుల సంతతి అభివృద్ధి అవుతుంది. కానీ ఈ వ్యవసాయానికి వాడే ఎడ్లని వృషణములు చితక్కొట్టి వాటికి పౌరుషం పురుషశక్తి లేకుండా సంతాన ప్రాప్తి లేకుండా చేస్తారు. అందుకని కొన్ని ఆవుబోతుల్ని విడిచిపెట్టాలట. ఆవుబోతుని భగవంతుని కింద భావించి పూజించి అటు ఇటు కూడా శంఖచక్రాలు అచ్చులు పోసి దేవబ్రాహ్మణ వాణ్యములు తప్ప ఇక్కడ ఇష్టోచరణ తినని వదిలేస్తారు. అవి తిరుగుతూ ఉంటాయి, వాటి వల్ల గోసంతానం అభివృద్ధి అవుతుంది. ఈ ఎద్దులు ధర్మదేవతకి ప్రతీకలు, అందుకని ఆవుబోతుని అచ్చుపోసి వదిలేవారు పూర్వం అనమాట. ధర్మదేవతకి ఆవుబోతు అంటే చాలా ఇష్టమట, దానివల్ల ఎన్నో సుగుణాలు ఉన్నాయట. అందుకని తరచుగా ధర్మదేవత ఆవుబోతు రూపంలో తిరుగుతుంది, ఎద్దు రూపంలో తిరుగుతుంది. అది కూడా అచ్చు పోసి విడువబడిన ఎద్దు రూపంలో తిరుగుతుంది. అందుకని ఈ కాలంలో అది విడిచిపెట్టేవారు చాలా మంచిది. ఇంకా కుదిరితే ఈ 14వ రోజు గోదానం చేసుకోండి. గోదానం చేయటం వల్ల వచ్చే లాభమే ఇంత అంతే కాదు, మొత్తం భూమండలం అంతా దానం చేయటం వల్ల వచ్చే ఫలితం కార్తీక మాసంలో గోదానం వల్ల వస్తుంది. అందున 14వ రోజు గోదానం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. చక్కని ఆవుని, పాలిచ్చే ఆవుని, ఒకే ఒక్క దూడని ఈనినటువంటి ఆవుని దూడతో సహితంగా అంటే వత్స సహితముగా ఆ గోవుని దానం చేస్తే అపార ఫలితం వస్తుంది. పూర్వకాలంలో సంతానం లేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో 14వ రోజు గోదానం చేసేవారు, గోవులకి ప్రదక్షిణ చేసేవారు, గోవులకి కావలసినటువంటి ఆహారం పెట్టేవారు. ఇంత ఎందుకండి? దిలీపుడు అని ఒక చక్రవర్తి ఉన్నాడండి, ఆయన కథనే మనకి కాళిదాసు రఘువంశంలో ఇచ్చాడు. దిలీప చక్రవర్తికి ఆయన భార్య సుదక్షిణకి పిల్లలు పుట్టకపోతే వశిష్ఠుడి యొక్క ఆవుని కామధేనువుని నందినీధేనువుని పూజించారు. ఆ నందిని కటాక్షం వల్లనే వాళ్ళకి సంతానం కలిగింది. రఘుమహారాజు పుట్టాడు, వంశమే రఘువంశం అయిపోయింది అవునా? అలాగే మనం కూడా ఈ కాలంలో అమలు చేయొచ్చు. ఆవులను పూజించటం వల్ల, ఆవోతులను పూజించటం వల్ల, వాటికి ప్రదక్షిణ చేయటం వల్ల, తిండి పెట్టడం వల్ల, ఆవోతును అచ్చూసి వదిలిపెట్టడం వల్ల సత్సంతానం కలుగుతుంది. తప్పక ఒక్క కొడుకునే పుడతాడనమాట. అప్పుడు ఏమవుతుంది? వంశం అభివృద్ధి పొందుతుంది. అజ్ఞానులు ఈ మధ్యకాలంలో మూర్ఖత్వం పెరిగిపోయి గడ్డి తిరిగేటటువంటి వాళ్ళు, గడ్డి పరకలాంటి వాళ్ళు, అసలు కార్తీక మాసమే లేదు, కార్తీక వైభవమే లేదు అంటున్నారట. కార్తీక మాసం లేదన్నవాడు ఒకడు ఉన్నాడు లేండి, అలాంటి వాడు కూడా ఉన్నాడు. కార్తీక వైభవం లేదన్నవాడు ఒకడు, కార్తీక పురాణం లేదని ఒకడు ఉన్నాడు. కార్తీక పురాణం అంటే ప్రత్యేక పురాణం కాదు, కార్తీక మాసం యొక్క విశేషాలన్నీ అనేక పురాణాలు ఉన్నాయి. స్కాంద పురాణంలో కార్తీక మాసానికి సంబంధించిన ఎన్ని కథలు ఉన్నాయి? నేను స్కాంద పురాణం విన్నాను, అసలు స్కాంద పురాణం వ్యాసుడే రాయలేదు అని మూర్ఖుణ్ణి తీసి పక్కన పెట్టేయండి. అటువంటి మూర్ఖుణ్ణి చూసి సరస్వతీదేవి వెలవెల్లాడిపోతుందట. సరస్వతి జ్ఞాన కలే యథాచ అంటాడు. అందుకే భాగవతంలో చదువుకుని కూడా ఈ చదువుని అది లేదు ఇది లేదు అంటూ మూర్ఖ వాదనలకు వినియోగించేవాడున్నాడే, అటువంటి వాణ్ణి సరస్వతి ఎప్పుడు ఒకప్పుడు విడిచిపెడుతుంది. వాడు చివరి రోజుల్లో అట మంచం మీద పడి మలమూత్రాల మధ్యలో పడి వెలవెల్లాడు కొట్టుకు చచ్చిపోతాడట. నేను చెప్పింది సత్యం, మీరు చూడండి. అలాంటి వాళ్ళని చాలామందిని చూసాం మేము. అలాంటి వాడు ఎవరికైనా చివరి రోజులు అదే గత అనమాట. అజామీయుడు అంటే పాపాత్ముడు వ్యసనపరుడు బాగుపడ్డాడని భాగవతం చెప్పలేదా? పాండురంగ మహాత్మ్యంలో నిగమ శర్మ కథ లేదా? ఎంతోమంది పాపాత్ములు భ్రష్టులు లేనివాడు ఈ కార్తీక మాసంలో బాగుపడ్డారు. ఆ కథలను చూసి అసహించుకోవడం కాదు, ఆ కథలో ఉన్న పాత్రలు మనం కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని కథలను అసహించుకోమనే శాస్త్రం చెప్పేది. నీచులు ఎంతోమంది ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, పురాణాల్లోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అయ్యో చిచ్చి ఇలాంటి కథలు ఏమిటి అనకండి. ఆ కథలు చూసి బుద్ధి తెచ్చుకోండి. మనం అలా ప్రవర్తించకుండా, పశువుల్లా ప్రవర్తించకుండా, మనకంటే పశువే నయ్యం కదా అని గ్రహించి బుద్ధి తెచ్చుకుని బతకడానికి ఈ పురాణ కథలు ఉపయోగపడతాయి. కాబట్టి పురాణ కథలన్నీ వ్యర్థాలు కావు. నేను ఎవడో అడిగాడు కార్తీక పురాణమే లేదుట కదా అని. కార్తీక పురాణం లేకపోవడం కాదురా, కార్తీక పురాణం అని ప్రత్యేకంగా ఉండదు. కార్తీక మాసాలకి సంబంధించిన విశేషాలు స్కాంద పురాణంలో ఉంటాయి, అలాగే పద్మపురాణంలో కొన్ని ఉన్నాయి. ఈ వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో దాంట్లో కూడా చెప్పారు. వీటన్నిటినీ క్రోడీకరించి ఈ 30 రోజులు ఏమి చేయాలో వ్యాసుని శిష్యులు అందించారు, పరంపరగా మన పెద్దలు అందించారు. అది కార్తీక పురాణం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. ప్రత్యేకంగా కార్తీక పురాణం అని ఉంటుంది ఏంటి, అందులో ఇవన్నీ ఉంటాయన్నమాట. పురాణాల్లో కథలన్నీ తీసి ఒక చోట చేర్చారన్నమాట. కాబట్టి కార్తీక మాసం చాలా గొప్పది. అది ఉందేనే మనం నమ్ముతున్నాం, ఏళ్ల తరబడి నమ్ముతున్నాం. వ్యాసుని నమ్మాం, మహాత్ముని నమ్మాం. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఆవుల్ని పూజించొద్దు, అవి పశువులు, వాటికి ప్రదక్షిణ చేయడం వల్ల లాభం లేదనుకున్న మూర్ఖులు కాళిదాసు గారు రఘువంశంలాంటి చదవాలి. మేము ఎవరిని నమ్మమంటారండి, వాళ్ళకి చెప్పడం అనవసరం. కానీ మనకెందుకు, మనం భక్తులం, మనం మాత్రం ఆవుల్ని పూజిద్దాం, ప్రదక్షిణ చేద్దాం, గోమాతలకి ఇంత తిండి పెడదాం, ఆవుపోతుల్ని కూడా విడిచిపెడదాం. ఈ పూట స్వయం పాకంలో కూరగాయలు ఇమ్మన్నాను కదా, దాంతోపాటు కుదిరితే పేదవాళ్ళకి వస్త్రదానం చేయండి, ఆకాశదీపానికి సాయం చేయండి, ప్రదక్షిణలు చేయండి. ఈ 14వ రోజు ఏం కథ వింటే ఎక్కువ మంచిది, దాని గురించి ఒక్కొక్క పురాణంలోనూ వ్యాసుడు ఒక్కొక్క కథ అందించాడు, అంటే ఇవన్నీ వినండిరా అని చెప్పాడనమాట. ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు విప్రపత్నుల్ని బాగు చేశాడు. కొంతమంది బ్రాహ్మణోత్తములు ఆంగిరసం అని ఒక యజ్ఞం చేశారు, పూర్వం శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కోసం. తీరా వాళ్ళంతా యజ్ఞం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు బృందావనానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంత ఆకలికి అన్నం పెట్టమన్నాడు, వాళ్ళు కృష్ణుడిని గ్రహించలేకపోయారు. కృష్ణుడు సామాన్యుడు అనుకుని చీ అన్నం లేదన్నారు. అప్పుడు కృష్ణుడి స్నేహితులు ఈ విషయం కృష్ణుడికి చెబితే కృష్ణుడు వాళ్ళని కాదు అడగడం, ఆ విప్ర పత్నుల్ని అడగండి అన్నట్ట. అప్పుడు వీళ్ళంతా ఈసారి మళ్ళీ వెళ్ళి ఆ విప్రుల భార్యల్ని మా కృష్ణుడు అన్నం అడిగాడు అనగానే వాళ్ళు అన్నీ మర్చిపోయి వచ్చేసారు ఆయన దగ్గరికి. వరదలు వచ్చినప్పుడు నదులు ఉప్పొంగి సముద్రంలోకి ఎలా ప్రవహిస్తాయో అలా ఒక నదీ ప్రవాహంలాగా వచ్చారట కృష్ణుడి దగ్గరికి. కృష్ణ పరమాత్ముడిని వాళ్ళు గుర్తించగలిగారు. ఆయన దగ్గరికి వచ్చారు, చుట్టూ ఉన్న పిల్లలందరికీ ఎంత అన్నం పెట్టారు. అక్కడ పోతర గారు భాగవతంలో రాస్తాడు, పరమేశ్వరార్పణంబుగ పరజనులకు భిక్షయిడిన పరలోకమున బరగెదరట తుది సాక్షాత్ పరమేశుడు భిక్ష చేయ ఫలమెట్టిదియో. ఎవరైనా భిక్షుకులు ఇంటికి వస్తే వారికి భిక్ష వేస్తూ పరమేశ్వరార్పణ వస్తూ అంటే చాలట, అప్పుడు ఆ భిక్ష పరమేశ్వరుడికి ఇచ్చినట్టు అవుతుంది తప్ప ముష్టి వాళ్ళకి ఇచ్చినట్టు అవ్వదు. ఎవరో సామాన్యుడికి అన్నం పెడుతూ కూడా పరమేశ్వరార్పణ వస్తూ అన్నంత మాత్రం చేతనే వారి యొక్క పాపములు పోయి పరమేశ్వరుడికి భిక్ష పెట్టిన ఫలితం లభించి తద్వారా వారు శాశ్వతంగా ముక్తి పొందుతూ ఉంటే సాక్షాత్ కృష్ణుడికి వాళ్ళు అన్నం పెట్టారు కార్తీక మాసంలో. కార్తీక మాసంలో కృష్ణుడికి అన్నం పెడితే ఇక ఫలితం ఎంత ఉంటుందో ఆలోచించండి. ఆ తదనంతరం కృష్ణుడు వాళ్ళందరినీ అనుగ్రహించాడు. అది చాలా అద్భుతమైన కథ, భాగవతంలో ఉంటుంది. వీలుంటే మా వాళ్ళు ఈరోజు అది వినడానికి వీలుగా భాగవతంలోంచి దాన్ని తీసుకొచ్చి మీకు అందజేయమంటాను. శ్రీకృష్ణుడు మునిపొత్తులను అనుగ్రహించిన కథ అనమాట. ఆ కథ తప్పక వినండి, ఎంతో లాభం అనమాట. భాగవతంలో దశమస్కంధంలో నేను చాలా అద్భుతంగా చెప్పాను ఆ కథ, అది వినండి. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని అద్భుత నామాలు ఉన్నాయి. ఆ నామములను కనుక భక్తి శ్రద్ధలతో చదువుకుంటే ఎన్ని లాభాలున్నాయో. ఓం కేశవాయ నమః, గోవిందాయ నమః, கிருஷ்ணாய நமஹ, முகுந்தாய நமஹ, கோபீஜனவல்லபாய நமஹ, யசோதானந்தனாய நமஹ, நந்தநந்தனாய நமஹ, தேவகீபுத்ராய நமஹ, வாசுதேவாய நமஹ, பிரத்யும்னாய நமஹ, சங்கர்ஷணாய நமஹ, நாரசிம்ஹாய நமஹ, அச்சுதாய நமஹ, பிருந்தாவிஹாரிணே நமஹ, ஜானப்பிரதாத்ரே நமஹ. ఈ నామములు కృష్ణనామములు ఈ 14వ రోజున భక్తి శ్రద్ధలతో జపించిన వాళ్ళు, అన్నవాళ్ళు, విన్నవాళ్ళు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు, శుభాలు పొందుతారు. ఈరోజు శివనామాలు ఏం చెప్పుకోవాలి? శివాయ నమః, పరమేశ్వరాయ నమః, కైలాసవాసాయ నమః, గౌరీనాథాయ నమః, లోకేశ్వరాయ నమః, వృషభ వాహనాయ నమః, దిగంబరాయ నమః, జగన్నాథాయ నమః, ఓం కపాలధారిణే నమః, ఓం సంపూర్ణ సద్గుణ నిధయే నమః, ఓం పార్వతీనాథాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం తేజోరూపాయ నమః, ఓం లోకరక్షాయ నమః, ఓం త్రిలోచనాయ నమః, ఓం శంకరాయ నమః. ఈ నామములేమో ఈశ్వరుడికి ప్రీతిపాత్రంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో చదువుకోండి. శివాలయంలో చదివితే మరీ మంచిది. శివలింగ సన్నిధానంలో ఈ నామాలు 14వ రోజు చదువుకోండి, ఎంత లాభం ఉంటుందో. ఎలాగో ఒకరోజు ముందే పెడుతున్నారుగా, ఈ నామాలు రాసుకోండి, లేదా దీన్ని డౌన్లోడ్ చేసుకుని వింటూ అయినా ఆ శివుణ్ణి పూజించండి. సహజంగానే కార్తీక మాసంలో అన్ని రోజులు మంచివైనా చతుర్దశి పూర్ణిమ. సాధారణంగా 14వ రోజు అంటే ఏదో తిథుల్లో మిగులు తగుళ్ళు వస్తే పక్కన పెట్టండి, అలా లేకపోతే మాత్రం ఈరోజు చతుర్దశి వస్తుంది. ఈ చతుర్దశి నాడు గురువుగారిని భక్తితో తలుచుకోండి అనమాట. వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్త శుక్ల ప్రభా విశ్రమ తర్క్యంత్రైపురం మహ అంటూ భక్తితో తలుచుకోండి. కొంతమందికి సూర్యుడి యొక్క ఎండ మీద పడితే ఒళ్ళంతా కందిపోతుంది, ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. అటువంటి వాడు ఈ రోజున ఆదిత్య స్తవం అని ఒకటి ఉన్నది, అది మార్కండేయ పురాణంలోది. అది కూడా యూట్యూబ్లో నా పేరు మీదుగా పడితే వస్తుంది, లేదా మా వారికి చెబుతాను. ఈ పురాణంతో పాటు దాన్ని కూడా అనుసంధానం చేసి, ఇంగ్లీష్లో చెప్పాలంటే అటాచ్ చేసి పంపించి ఏర్పాటు చేయమంటాను. ఆదిత్య స్తవం ఈ 14వ రోజే కాదు, కార్తీక మాసంలో రోజు వినండి. ముఖ్యంగా 14వ రోజు వింటే ఈ సూర్యుడి వల్ల వచ్చే కొన్ని రకాలైనటువంటి శారీరక రోగాలు, చర్మ రోగాలు తొలగిపోతాయి. ఈరోజు వ్యాధిహర వైష్ణవ కవచము కానీ లేదా నారాయణ కవచం కానీ శ్రద్ధతో వినండి, పఠించండి. ఇక బ్రాహ్మణోత్తములకి పూజ చేయండి. ఇప్పుడు 3 లేక 5 లేక కనీసం ఒకరికైనా తాంబూలం ఇచ్చుకోండి. తాంబూలంలో సున్నం బదులుగా కుదిరితే ముత్యాల భస్మం పెట్టండి, లేకపోతే సున్నం ఇవ్వండి. ఈ విధంగా శివుణ్ణి పూజించి కథ విని కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి.